भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः
53వ పేజీ 23వ కారిక
అకారో నయతే విశ్వం ఉకారశ్చాపి తైజసం మకారశ్చ పునః ప్రాజ్ఞం అమాత్రే విద్యతే గతిః
సారీ
నామాత్రే విద్యతే గతిః
పదకొండవ మంత్రానికి గౌడపాదాచార్య వారు కారికల్లో చెప్తున్నారు. ఈ అకార ఉకార మకారములు ఎలా ఉపాసన చేయాలి అని చెప్పి సకామ ఉపాసన అని నిష్కామ ఉపాసనని రెండు రకాలు. సకామ ఉపాసన చేస్తే ఇహలోక పరలోక ఫలాన్ని పొందుతారు, పరలోకం అంటే స్వర్గలోకం. నిష్కామ ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళతారు. నిష్కామ ఉపాసనలో మరింతగా ఇక్కడే శాస్త్రానికి వస్తే మోక్షాన్ని పొందుతారు. కనుక స్వర్గలోక బ్రహ్మలోక భూలోక. భూలోకంలో ఏమిటి, గతి అనేటువంటిది లేదు అన్నారు. ఇక్కడ అకారం మొదటి అక్షరం మొదటి పాదంలో ఉన్నటువంటి విరాట్ని ఊహించి ధ్యానం చేయాలి. అకారంలో ఉకారంలో హిరణ్య గర్భుణ్ణి ధ్యానించాలి, మకారంలో ఈశ్వరుణ్ణి ధ్యానించాలి. ఆ ఓంకారం చివర మీరు ఓంకార ఉచ్చారణ చేసిన తర్వాత ఓం, దాని తర్వాత వచ్చేటటువంటి నిశ్శబ్దం, అక్కడ ఏ అక్షరము లేదు, దాన్ని అమాత్ర అన్నాం. మాత్ర అంటే అక్షరం, అమాత్ర న మాత్ర విద్యతే యస్య. తురీయ ఆత్మలో ఎటువంటి పదప్రపంచం అర్థప్రపంచం ఉండదు, పద పదార్థం ఉండదు అన్నారు. పదాలన్నీ కూడా ఓంకారానికి సంబంధించినవి. అర్థమునంటే ఈ పదార్థాలన్నీ కూడా విశ్వతేజస ప్రాజ్ఞ వాటికి సంబంధించినవి. కనుక మనం ఓం చెప్పేటప్పుడు ఆ ఊ చెప్పేటప్పుడు స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలను మనం ధ్యానిస్తున్నాం. స్థూల ప్రపంచం మనకు కనపడేది విశ్వరూపం విరాట్, అదేవిధంగా సూక్ష్మ ప్రపంచం హిరణ్య గర్భుడు తైజసుడు అన్నాం, ఈశ్వరుడు ప్రాజ్ఞుడు. మకారం మీద ధ్యానం చేయడం, ధ్యానించడమే. ఓంకారం అయిపోయిన తర్వాత ఒక ఓంకారానికి మరొక ఓంకారానికి మధ్యలో నిశ్శబ్దం ఉంటుంది కదా, అక్కడ ఏం అక్షరం ఉంది, ఏ అక్షరం లేదు, అది నిశ్శబ్దం అన్నాం. కనుక అమాత్ర అన్నాం. నిశ్శబ్దానికి ఏం పేరు, అమాత్ర అన్నా. ఇక్కడ అమాత్ర 4వ పాదానికి సమానం. అమాత్ర అనేది అక్కడ ప్రథమ పాద ద్వితీయ పాద తృతీయ పాద తురీయమైతే, ఇక్కడ అకార ఉకార మకారం ఓంకారం అయిన తర్వాత వచ్చేటటువంటి నిశ్శబ్దం ఉంది చూసారా, తురీయంతో సమానం. చతుర్మాత్ర, చతుర్మాత్ర ఈజ్ అమాత్ర. అక్కడ చతుష్పాద తురీయమైతే ఇక్కడ చతుర్మాత్ర అమాత్ర అన్నాం. ఈ అమాత్ర ధ్యానిస్తే ఏమవుతుంది అంటే గతి ఉండదు వీళ్ళకి, క్రమముక్తి కానీ లేకపోతే శుక్లగతి కానీ కృష్ణగతి కానీ ఉండవు, అగతి అన్నారు. మంత్రంలో ఏం చెప్పారు, అకారః నయతే విశ్వం అన్నారు. విశ్వం అంటే ఏమిటి, విరాట్. విశ్వం అంటే విశ్వ అంటే స్థూల శరీరాభిమాని విశ్వ అని అర్థం. వ్యష్టి సమష్టి అని రెండు తెలుసుకున్నాం మనం, వ్యష్టి సమష్టి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలంటే మన ఇంట్లో గిన్నెలో నీళ్లు కాగబెడుతూ ఉంటాం, గిన్నెలో నీళ్లు కాగబెడతాం కదా, కాగబెట్టేటప్పుడు బుడగలు వస్తాయి, బుడగలు వచ్చి 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 కొంచెం అవన్నీ కలిసి నురుగులాగా తయారవుతాయి, ఇంకా ఎక్కువ కాగగా ఏమవుతుంది, ఆవిరి రూపంలో వస్తాయి. ఆ బుడగలు ఆ నురుగు ఆవిరి అంతా కూడా ఆ నీటి స్వరూపమే కదా. అదేవిధంగా సముద్రం చూడండి, అక్కడ బుడగలు వస్తాయి, అక్కడ నురుగు వస్తుంది, అక్కడ కూడా ఆ నీళ్లు సూర్యరశ్మికి ఆవిరవుతాయి, అక్కడేం గ్యాస్ స్టవ్ ఉండదు, సూర్యరశ్మి ఆవిరి చేసుకుంటుంది ఆ నీటిని. ఇక్కడ బుడగలు నురుగు ఆవిరి, అక్కడ బుడగలు నురుగు ఆవిరి, ఇది వ్యష్టి అది సమష్టి. ఈ గిన్నెలో ఉన్నవి నీళ్లే, ఆ సముద్రంలో ఉన్నవి నీళ్లే, ఏం తేడా లేదు. గిన్నెలో ఉన్న నీళ్లు వ్యష్టి, సముద్రంలో ఉన్న నీళ్లు సమష్టి అన్నాం. ఈ ఉదాహరణ గుర్తుపెట్టుకుంటే మనకు తేలిగ్గా ఉంటుంది. విశ్వం అంటే గిన్నెలో ఉన్నటువంటి బుడగల్లాంటి వాళ్ళు అన్నమాట. విశ్వంలో ఉన్న తురీయ ఆత్మ నీరు, సముద్రంలో సమష్టిలో ఉన్న తురీయ ఆత్మ నీటితో సమానం, నీటితో పోల్చాం తురీయ ఆత్మని. ఇక్కడ తురీయ ఆత్మ, అక్కడ తురీయ ఆత్మ, గిన్నెలో నీళ్లు సముద్రంలో కూడా నీళ్లే. ఉదాహరణలు మనం దేనికి పోలుస్తున్నాం, తురీయ ఆత్మకి పోల్చాలి. ఎలాగైతే గిన్నెలో నీళ్లు సముద్రంలో కూడా నీళ్లే ఉన్నాయో అదేవిధంగా సమష్టిలోనూ తురీయ ఆత్మ, వ్యష్టిలో కూడా తురీయ ఆత్మ. ఎలాగైతే గిన్నె నీళ్ళల్లో బుడగలని నురుగని ఆవిరని మూడు ఉన్నాయి కదా, అదేవిధంగా ఈ యొక్క వ్యష్టి తురీయ ఆత్మలో స్థూల శరీరం అని, సూక్ష్మ శరీరం అని, కారణ శరీరం అని మూడు రకాలు. ఊరికి ఉదాహరణ చెప్తున్నాను, ఓకే, మూడు రకాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, వ్యష్టిలో. అదేవిధంగా ఈ సముద్రంతో పోల్చిన, నీటితో పోల్చినటువంటి తురీయ ఆత్మ సమష్టిలో కూడా విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర, స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. పేర్లే మార్పు, ఉన్న వస్తువు ఏంటి, అక్కడ బుడగ, నీరు, ఆవిరి, ఇక్కడ బుడగ, నీరు, ఆవిరి. వస్తువు ఏమిటండి, నీరు. మనకు వస్తువు ప్రధానమా, నీరు బుడగలు మారుతుండే ఆవిరిగా మారే ప్రధానమా? ఆవిరిగా ఉన్నా నీరే ఉన్నది, బుడగగా ఉన్నా నీరే ఉన్నది, నురుగుగా ఉన్నా నీరే ఉన్నది. అదేవిధంగా విశ్వతైజస ప్రాజ్ఞ అన్నాను, విరాట్ హిరణ్య గర్భ ఈశ్వర అన్నా కూడా, అప్పటికి కూడా తురీయ ఆత్మే వ్యష్టిలో మూడు రకాలుగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా, తురీయ ఆత్మే స్థూల సమష్టిలో స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, కారణ ప్రపంచ ఆత్మగా కనపడుతోంది అన్నారు. ఈ యొక్క ఉదాహరణ పెట్టుకొని ఇంట్లో కూర్చొని ధ్యానం చేయాలి. మిగతా ఉపనిషత్తులన్నీ క్లాసులో వినేటప్పుడు అర్థమవుతాయి, మాండూక్యోపనిషత్ విన్న తర్వాత వినంగానే అర్థం కాదు. చెప్పులు తొడుక్కున్నప్పటి నుంచి మళ్ళీ వచ్చే వారం క్లాసుకు వచ్చే వరకు నిధిధ్యాసనం చేయాలట, నిధిధ్యాసనం చేయాలన్నారు. కనుక అలా అర్థం కావాలి అంటే మనం వినడం మాత్రం సరిపోదు. ఈ ఉదాహరణ వ్యష్టి సమష్టి ఉదాహరణ చూసుకుంటూ సత్యం ఏమిటి, అందులో నీరులాగానే ఈ యొక్క ప్రపంచంలో కూడా తురియ ఆత్మే సత్యం అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే అకారమైనటువంటి స్థూలం మీద ధ్యానం చేసేవాడికి అకారః నయతే విశ్వం. అకారం ధ్యానం చేస్తే వాడు విరాట్ ప్రపంచాన్ని అంటే ఉన్నత లోకాలను పొందుతాడు. విశ్వం నయతే, విశ్వం దగ్గరికి తీసుకువెళుతుంది అన్నాడు విరాట్. ఇవన్నీ ఫలాలు అన్నమాట, పరలోక ఫలం అన్నారు. ఉకారశ్చాపి తైజసం అన్నారు. ఉకారం మీద ధ్యానం చేస్తే ఆ హిరణ్య గర్భ బ్రహ్మలోకానికి వెళతాడు. మకారః పునః ప్రాజ్ఞః, ఆ ఈశ్వర పదవిని పొందుతాడు. మకారం మీద కనుక ధ్యానం చేస్తే ఇవన్నీ సగుణమే కదా, సగుణ స్వరూపంలో ధ్యానం చేసినంతసేపు సగుణాన్నే పొందుతాడు. కానీ ఈ సగుణం మీద కాకుండా నిర్గుణ, ఇప్పుడు మీరు బుడగ మీద ధ్యానం చేస్తారా, మీరు లేకపోతే నురుగు మీద ధ్యానం చేస్తారా, లేక ఆవిరి మీద ధ్యానం చేస్తారా, లేక నీటి మీద ధ్యానం చేయాలా? అబ్బా, అందుకే ఉదాహరణ చెప్పాను, అర్థమైందా? నేను అమాత్ర తురి ఆత్మ మీద ధ్యానం చేయమంటే ఎందుకండి ఈశ్వరుడి మీద చేస్తామండి ధ్యానం అంటారు. ఈశ్వరుడి మీద చేయాలి కానీ ధ్యానం అమాత్ర ఏమిటి, తురి ఆత్మ ఏమిటి, దాని మీద ఎట్లా ధ్యానం చేస్తామని అడుగుతారు. ఇప్పుడు అందుకని మీ చేతనే, మీ నోటి ద్వారానే చెప్పించాను. సమష్టి ప్రపంచమైనటువంటి నీరు బుడగ ఆవిరి మీద ధ్యానం చేయం, సమష్టి జలం మీద ముఖ్యం. జలం మీద ధ్యానం చేస్తాం కానీ ఎందుకంటే ఈ నీరు బుడగ ఆవిరి అనేటువంటిది వాటికి స్వతంత్ర సత్తా లేదు. నీరు అనేది లేకుండా బుడగ ఉన్నదా, నీరు అనేది లేకుండా ఆవిరి ఉన్నదా, నీరు అనేది లేకుండా నురుగు ఉన్నదా, లేవు. కనుక విశ్వము అనేటువంటి తురి ఆత్మ లేకుండా విశ్వము లేదు, తురి ఆత్మ లేకుండా తేజస్సుడు లేడు, తురి ఆత్మ లేకుండా ప్రాజ్ఞుడు లేడు. ప్రాజ్ఞుడెవడు? జాగ్రత్త స్థాన సుషుప్త స్థాన ప్రాజ్ఞ స్వప్నస్థాన తేజస జాగ్రత్త స్థాన విశ్వం. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పాం, విరాట్ హిరణ్య గర్భ జాగ్రత్త ప్రపంచ, జాగ్రత్త ప్రపంచ స్వప్న ప్రపంచ సుషుప్తి ప్రపంచ, ఈ ప్రపంచం చెప్పాలి. ఇక్కడ చెప్తే శరీరం చెప్పాలి, అవస్థ చెప్పాలి, అందరిది కలిపితే ప్రపంచం చెప్పాలి. అర్థమైందా? కారణ ప్రపంచ చెప్తాం, లేకపోతే స్థూల ప్రపంచ సూక్ష్మ ప్రపంచ కారణ ప్రపంచ ఇవన్నీ పేర్లే. మూడు అవస్థలు ఉన్నాయి కాబట్టి మూడు ప్రపంచాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నవి దేని మీద ఆధారపడి ఉన్నాయి? తురి ఆత్మ. ఆ తురి ఆత్మ ఈ యొక్క ఓంకారంలో దేనికి సంబంధం? ఆ మాత్ర అన్నారు. ఈ అమాత్రని నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానించేవాడికి ఏ గతి ఉంటుందంటే అగతి అన్నారు. వాళ్ళకి కృష్ణగతి శుక్లగతి ఉండవు, వాళ్ళు ఇక్కడే మోక్షాన్ని పొందుతారు అన్నారు. తురి జ్ఞానాన్ని పొంది ఇక్కడే వాళ్ళు ఆ ఆత్మజ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతారు, వాళ్ళకి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అది ఇక్కడ చెప్పారు. న విద్యతే గతి. ఇంతవరకు చూసాం క్రిందటి వారం, ఇప్పుడు 12వ మంత్రంలోకి ప్రవేశిస్తాం. అమాత్రశ్చతుర్వ్యవహార్య అమాత్రశ్చతుర్థో, ఒక అక్షరం లేదు ఇక్కడ, అమాత్ర చతుర్థ ఉండాలి. చతుర్థో ధా రాసుకోండి కింద, ఆ రో క్రింద రా ధా రాయాలి. అమాత్రశ్చతుర్థ అవ్యవహార్య ప్రపంచోపశమ. అక్కడ మకారం కూడా లేదు, రాసుకోండి. శివ అద్వైత ఏవం ఓంకార ఆత్మైవ సంవిత్యాత్మన ఆత్మానం.
య ఏవం వేద
సంవిశత్యాత్మన ఆత్మానం. సంవిశత్య ఆత్మన ఆత్మానం, కరెక్ట్. సంవిశత్యాత్మనాత్మానం రెండు ధకార నమకార వ్రాసుకోవాలి. ఈ మంత్రంలో ఇది చివరి మంత్రం మాండుక్యోపనిషత్తులో. మొత్తం 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి, చిన్న ఉపనిషత్తు. ఇది చివరి మంత్రం. 11 మంత్రాలు పూర్తి చేసాం, మధ్య మధ్యలో కారికలు చూసుకుంటూ ఇప్పుడు 12 మంత్రానికి వచ్చాం. దీనితో ఉపనిషత్తు పూర్తయిపోతుంది. ఉపనిషత్తు మంత్రాలు పూర్తి అవుతాయి, కానీ గౌడపాదాచార్యుల వారు కంటిన్యూ చేస్తారన్నమాట. ఇంకా 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 చెప్తుంటారు. 8 నుంచి 12 మంత్రాల వరకు ఓంకార విచారం, 1 నుంచి 7 మంత్రాల వరకు ఆత్మవిచారం. అయితే చతుష్పాద్ ఆత్మవిచారం, 1 నుంచి 7 మంత్రాల వరకు చతుష్పాద్ ఆత్మవిత విచారం, 8 నుంచి 12 మంత్రాల వరకు ఓంకార విచారం. ఎందుకు ఆత్మవిచారం ఓంకార విచారం అంటే, ఓంకారానికి ఆత్మకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అది మనం చూసాం, ఓంకారానికి ఆత్మకి చాలా పోలికలు ఉన్నాయి. ఓంకారంలో కూడా 3 అక్షరాలు ఉన్నాయి, ఆత్మలో కూడా 3 పాదాలున్నాయి. అందుకని ఆ పోలిక వల్ల ఓంకారాన్ని మనం ధ్యానిస్తూ 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 ఉంటే ఆత్మని తెలుసుకోవడం చాలా సులభం అన్నారు. ఆ ఓంకారం చెప్పలేని ఆ పాట మళ్ళీ చెప్పలేదు మీకు. ఒకసారి చదివామా, పాడామా? వచ్చే వారం పాడతాం. ఆ పాటలో అంతా మాండుక్యోపనిషత్తే ఉంటుంది. ఈ మంత్రంలో ఆ ఓంకార విచారాన్ని పూర్తి చేస్తున్నారు. ఆ 7వ మంత్రానికి ఈ 12వ మంత్రానికి కనెక్షన్. 7వ మంత్రం ఏ ఉపనిషత్తు? మాండుక్యోపనిషత్తే. 7వ మంత్రం మాండుక్యోపనిషత్తు యొక్క 7వ మంత్రం ఆత్మవిచారాన్ని చెప్పబడింది. 12వ మంత్రంలో ఓంకార విచారం, ఈ రెండు కూడా పోలికలు చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారో చూస్తాం. అమాత్ర చతుర్థ అన్నారు. అకార ఉకార మకారాల గురించి 8, 9, 10, 11 మంత్రాల్లో చెప్పిన తర్వాత ఇప్పుడు అమాత్రను గురించి చెప్పాలి కదా. అక్కడ 7వ మాత్ర తురియాత్మ, నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం నఃప్రజ్ఞానఘనం నఃప్రజ్ఞం నాఃప్రజ్ఞం అదృష్టమవ్యవహార్యం అగ్రాహ్యమలక్షణం అచింత్యమవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ. అదేవిధంగా ఇప్పుడు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ చెప్పేసి 3 పాదాలు చెప్పిన తర్వాత 4వ పాదం చతుర్థ పాద తురీయ ఆత్మ అని చెప్పాం. ఆత్మలక్షణాలు చెప్పబడినాయి. అదేవిధంగా చతుర్థ మాత్ర చెప్పాలి కదా. మరి అక్కడ ఆత్మ చెప్పాము, ఇక్కడ మాత్ర చెప్పాలి కదా. ఏమిటయ్యా ఈ మాత్ర అంటే? అమాత్ర అన్నాడు. అమాత్ర, ఇక్కడ అక్షరం లేదండి అన్నాడు. ఏమైపోయిందయ్యా అక్షరం అంటే? ఓం అయిపోయింది కదండి అన్నాడు. ఆ ఊమ్ కలిపేస్తే ఓం అయిపోయింది కదా. అంటే ఓం అయిన తర్వాత ఏం మిగిలి ఉంటుంది? నిశ్శబ్దం. ఆ మాత్ర అన్నారు. ఆ మాత్ర చతుర్థ, 4వ మాత్ర అమాత్ర. మాత్ర లేనటువంటిది చతుర్థ మాత్ర అమాత్ర అన్నారు. చతుర్థ, ఈ అమాత్ర అయినటువంటి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఏమిటి ఇది అంటే, అవ్యవహార్య, వ్యవహారం చేయడానికి వీల్లేదు. ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడంటే, ఓం నిశ్శబ్దం, ఒక అక్షరం లేదు. ఓం అకారంలోనే ఉకారంలోనే మకారంలోనే అన్ని పదాలు ఉన్నాయి. ఆ ఊ పదం ఈ పదాలన్నీ ఉన్నాయి, కానీ నిశ్శబ్దంలో ఏం పదం ఉందండి? ఏం పేర్లు ఉన్నాయి? ఓం అని చెప్పిన తర్వాత నిశ్శబ్దం వచ్చింది. అక్కడ ఏం పదాలు ఉన్నాయి? మీకు ఏం పదార్థాలు తెలుస్తాయి అక్కడ నిశ్శబ్దంలో? ఏం వ్యవహారం ఉంది నిశ్శబ్దంలో? వ్యవహారం లేదు కదా, పదాలు ఉంటే కదా వ్యవహారం. ఒక పాట చెప్పాలి అంటే, ఒక పదాన్ని పలకాలి అంటే నిశ్శబ్దం కాదు, అది శబ్దం. క్లిప్పు, పుష్పం, రంగు ఇవన్నీ చెప్తూ ఉంటే ఇది శబ్దమా నిశ్శబ్దమా? ఈ పదాలన్నీ చెప్పేటప్పుడు శబ్దమా నిశ్శబ్దం అండి? అది శబ్దం. శబ్దం ఉంటే వ్యవహారం ఉంటుంది. ఏది వ్యవహారం? ఇంటరాక్షన్. ఇప్పుడు ఈ పుష్పం చూడండి అన్నా నేను. పుష్పం అనేది పదం, శబ్దం. శబ్దం వస్తుంది కదా, వింటున్నారు కదా. కనుక మీరు తలకాయ ఊపుతున్నారు, నేను చూపిస్తున్నాను, ఇదంతా వ్యవహారం. కనుక శబ్దంలో వ్యవహారం ఉంటుంది, కానీ నిశ్శబ్దంలో వ్యవహారం ఎట్లా ఉంటుందండి? వ్యవహారం లేకపోవడం వల్ల నిశ్శబ్దంలో అమాత్ర చతుర్థ పాద పదం పాద చతుర్థ మాత్ర అమాత్ర అవ్యవహార్య అన్నారు. నిశ్శబ్దంలో ఏం వ్యవహారం చేస్తామండి? వ్యవహారం చేయాలంటే నోరు తెరవాలి. నోరు తెరిస్తే పదం రావాలి. పదం వస్తే శబ్దం వస్తుంది, నిశ్శబ్దం పోతుంది, అమాత్ర పోతుంది, మాత్ర వచ్చేస్తుంది కదా. పుష్పం అన్నాం, పా, షా, ఇవన్నీ వచ్చేసినాయి కదా. శబ్దం రాగానే, వ్యవహారం రాగానే శబ్దం వచ్చింది, శబ్దం రాగానే నిశ్శబ్దం పోయింది, నిశ్శబ్దం పోగానే అమాత్ర కూడా పోయింది, మాత్ర వచ్చింది. కనుక అమాత్ర చతుర్థమైనటువంటి అమాత్ర అవ్యవహార్యం. ఇప్పుడు నేను మాట్లాడలేదు చూసారా, ఒక సెకండ్ రెండు సెకండ్లు ఏం వ్యవహారం ఉంది? ఏం వ్యవహారం లేదు. మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, అంతే. వ్యవహారమే లేదు. వ్యవహారం చెయ్యాలంటే పదాలు కావాలి. పదాలు ఉంటే శబ్దం ఉంటుంది, శబ్దం ఉంటే పదాలు, పదాలు ఉంటే శబ్దం, రెండు ఉంటే వ్యవహారం. హాయిగా నిశ్శబ్దంలో ప్రశాంతంగా ఉంటుంది. అన్ని సమస్యలకి శబ్దమే కారణం. మనం కూడా ఇంట్లో వాళ్ళు ఏదన్నా గొడవ చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాం అనుకోండి, సమస్య పోతుంది, ప్రాబ్లం. మనం ఏం చేస్తామంటే టంగటంగటంగని వాళ్ళు అరుస్తుంటారు, మనం అరుస్తాం. అందుకని శబ్దం శబ్దం కలిసి ఏమవుతుందంటే గోల అంటారు చూసారా తెలుగులో, గోల, రగడ గోల అంటారు. ఇవన్నీ వస్తాయి. కనుక నిశ్శబ్దంలో ప్రశాంతంగా ఉంటుంది. కనుక అవ్యవహార్య అన్నారు. తర్వాత ప్రపంచోపశమ. ప్రపంచ ఉపశమం అంటే మనకు ప్రపంచ ఉపశమం అనే విధం అక్కడ చూసాం 7వ మంత్రంలో. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే, దానికి ముందు ప్రపంచోపశమం అనేది చూసాం, అక్కడే చెప్పేశాను. కావాలంటే మీ నోట్స్ చూసుకోండి, వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ చెప్పను. ప్రపంచం అంతా లీనమైపోతుంది అని అర్థం. అక్కడ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలన్నీ లీనమైపోతాయి అని చెప్పాం. ఇక్కడ ఏమిటండి లీనమయ్యేది ప్రపంచోపశమం అంటే? పదాలన్నీ కూడా లీనమైపోతాయి. పదాలు ఏమి ఉండవు కదా మౌనంలో, నిశ్శబ్దంలో. పదప్రపంచం అంతా లేదు కదండి. ప్రపంచం అంతా అంటే ఏమిటండి? ప్రపంచం ఏమిటి? పదజాలమే కదా, అంతా డిక్షనరీ. డిక్షనరీయే కదా ప్రపంచం. డిక్షనరీలో ఉన్న పదాలన్నీ ప్రపంచంలో ఉన్నాయి, ఏవేవి ఉన్నాయో అన్నీ. కనుక ఈ పదాలన్నీ కూడా, డిక్షనరీలో ఉన్న పదాలన్నీ కూడా ఆ నిశ్శబ్దంలో కరిగిపోతాయి, నిశ్శబ్దంలోకి పోతాయి. కనుక అప్పుడు ప్రపంచం ఏమైపోతుంది? ఉపశమనం చెందుతుంది. మనం నిశ్శబ్దంగా ఉన్నంతసేపు ఒక మాట మాట్లాడలేదండి. ఇప్పుడు ఏ పదాలు ఉచ్చరించడం లేదనుకోండి, అప్పుడు ప్రపంచం ఉంటుందా మీకు? అందుకనే ఒక ఉదాహరణ, నిశ్శబ్దంలో అవ్యవహార్యం, అవ్యవహార్యం వలన ప్రపంచోపశమం. ఎలా అర్థం చేసుకోవాలంటే, తెలుగు భాష మాట్లాడేటప్పుడు శబ్దం, కన్నడ భాష మాట్లాడేటప్పుడు శబ్దం, మలయాళం మాట్లాడుతుంటే శబ్దం, తమిళం మాట్లాడుతుంటే మహాశబ్దం. ఈ శబ్దాలలో మార్పు ఉంది. తెలుగు భాష శబ్దం తమిళం భాషలాగా ఉండదు, తమిళ భాష శబ్దం కన్నడ భాష శబ్దంలాగా ఉండదు, కన్నడ భాష శబ్దం మలయాళ శబ్దంలాగా ఉండదు, కానీ నిశ్శబ్దం కన్నడ నిశ్శబ్దమని, తమిళ నిశ్శబ్దమని, తెలుగు నిశ్శబ్దమని రెండు నాలుగు మూడు రకాలు ఉన్నాయా? లేవు కదా. ఒకటే నిశ్శబ్దం. మీ నిశ్శబ్దం చాలా బాగుంటుంది, మా నిశ్శబ్దం బాగుండదు అని ఉంటుందా? అందులో తేడాలు లేవు కదా, విభజన లేదు కదా నిశ్శబ్దంలో. కనుక తురియ ఆత్మలలో భేదం లేదు, నిశ్శబ్దంలో కూడా భేదం లేదు. ఎందువల్ల లేదు అంటే ప్రపంచం అంతా కూడా ఉపశమించింది. మనంతా నిద్రపోయేటప్పుడు అక్కడ తురియ ఆత్మలోకి వెళ్ళిపోయినాం, పదాలన్నీ ఏమైపోయినాయి, మంచి నిద్రలో ఎక్కడికి పోయినాయండి పదాలన్నీ? ప్రపంచం అంతా నిద్రలోకి జారిపోయినాడు అంటాడు చూడండి. నేను నిద్రలోకి జారిపోయినాను అని అంటాము. జారిపోవడం ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్న పదాలు, ప్రపంచంలో ఉన్న పదార్థాలు అన్నీ కూడా అవ్యక్తావస్థలోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు ప్రపంచం ఉపశమమే కదా. అప్పుడప్పుడు క్లాసులో కూడా నిద్ర వస్తే ప్రపంచం ఉపశమం. రాదనుకోండి చెప్తున్నా, వస్తే ఉపశమమే, ప్రపంచోపశమం. రోజు నిద్రలో పద పదార్థాలు. మీ పేరు మీకు గుర్తులేదు కదా, మీ భార్య పేరు గుర్తులేదు, పిల్లల పేరు గుర్తులేదు, ఏ పేరు గుర్తుందండి మీకు? మీకు మీరే గుర్తులేరు, పదార్థమే గుర్తులేదు. పదం ఎక్కడ గుర్తుంటుంది? పదార్థం ఉంటే కదా పదం గుర్తుండడానికి. అంటే పద పదార్థాలు లేనటువంటి ఒక స్థితి ఉన్నదా లేదా? ఇప్పుడు నిద్ర ఉన్నదా లేదా? అదేవిధంగా జ్ఞానికి, ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తికి ఈ పద పదార్థాలన్నీ వచ్చే పోయేవే కానీ నిజం కాదు. నిశ్శబ్దం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి, అవి నిశ్శబ్దంలోకే వెళ్ళిపోతున్నాయి. ఎలాగైతే అన్నీ తురియ ఆత్మ నుంచే వచ్చినాయి, ప్రళయకాలంలో తురియ ఆత్మలోనే లీనమైపోతాయో అన్నానో, అదేవిధంగా ఈ శబ్దాలన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చి మళ్ళీ శబ్దాలన్నీ కూడా ఓంకారంలో కలిసిపోవడమే నిశ్శబ్దం అన్నారు. అందుకని నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అంటారు. ఏమండి కొంచెం కష్టంగా ఉంది అంటే, తంగమాళిగేకి పోదాం మనం, ఈజీగా అర్థమవుతుంది. బంగారము, గొలుసు, ఉంగరం, మూడింటిలో ఉన్నది ఏమిటండి? బంగారం. బంగారం గాజును కరిగించండి, బంగారంలా కలిసిపోతుంది, బంగారంలాగా అయిపోతుంది. ఉంగరాన్ని కరిగించండి, బంగారం. గొలుసుని కరిగించేసేయండి, బంగారం. అండి అది బంగారాన్ని తిరగడానికి కరిగించాలా, కరిగించకుండానే తెలుసుకోగలరా? లేదా ఇప్పుడు మందబుద్ధులకి కరిగిస్తే కానీ తెలియదు, మీలాంటి ఉత్తమ అధికారులకి కరిగించకుండానే మేము తెలుసుకోండి మాకు అని చెప్పచ్చు. ఏమని చెప్పాలి? గాజే బంగారం అండి, ఉంగరమే బంగారం, గొలుసు బంగారం అంటారు మీరు. నేనంటాను అసలు గాజు లేదు, ఉంగరం లేదు, గొలుసు లేదు, బంగారానికి ఆ పేర్లు పెట్టారు. గాజనే వస్తువు లేదు, ఉంగరం అనే వస్తువు లేదు, గొలుసు అనే వస్తువు లేదు, బంగారమే గొలుసు అని పిలువబడుతున్నది, బంగారమే ఉంగరం అని పిలువబడుతున్నది, బంగారమే గాజు అని పిలువబడుతున్నది, పిలువబడుతున్నది అంతే. మన యొక్క వ్యవహారం కోసం ఏవి ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి కదా. గాజు చేతులకు వేసుకోవాలి, ఉంగరం వేలికి పెట్టుకోవాలి, గొలుసు మెడలో వేసుకోవాలి, గొలుసు కాళ్ళకు పెట్టుకు, ఇప్పుడు గొలుసులు కాళ్ళకు పెట్టుకుంటారు. అందుకని ముక్కు పుడక తీసుకుపోయి చేతికి పెట్టుకోం కదా. అది వ్యవహారం కోసం పెట్టిన పేర్లవి. కానీ సత్యం ఏమిటండి వాటితో ఉన్నది? బంగారం. ఇప్పుడు మన తురి ఆత్మ బంగారం లాంటిది, బంగారం లాంటిది. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నారు ప్రపంచోపశమ, ఆభరణాలన్నీ ఉపశమించిపోతాయి. దేంట్లోకి పోతాయి? బంగారంలోకి పోతాయి. ఎందుకు పోతాయి బంగారంలోకి? ఇనుములోకి పోవచ్చుగా, బంగారంలో నుంచి వచ్చినవి బంగారంలోకి వెళ్ళాలి. ఎందుకు పెద్ద థీసిస్ చేయాలి ఏంటి దానికి? అవన్నీ ఎందుకు బంగారంలోకి పోవాలంటే బంగారంలో నుంచి వచ్చినవి బంగారంలోకి వెళ్ళిపోవాలి. కనుక ఇక్కడ ఓంకారం అకార ఉకార పదజాలం అంతా వచ్చింది, ఓంకారం నుంచి వచ్చిన పదజాలం అంతా కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఓంకారంలోకి వెళ్ళిపోవాలి. అదేవిధంగా ఈ తురియ ఆత్మ నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కూడా పదార్థాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? తురియ ఆత్మలోకి వెళ్ళిపోవాలి. దాన్నే ప్రపంచోపశమ అన్నారు. త తర్వాత శివ అద్వైత శివ అంటే మంగళం అని అర్థం. ఎందుకు శివ ఈ తురియ ఆత్మ మౌనం నిశ్శబ్దం అమాత్ర శివ అన్నాం. శాంతం శివం అద్వైతం అన్నాం అక్కడ. ఈ ఓంకారం తర్వాత వచ్చే నిశ్శబ్దం కూడా శివ మంగళం. ఎందుకనంటే ఇక్కడ దుఃఖం అనేటి ఉండదు. ఎక్కడైతే దుఃఖం ఉండదో అది మంగళం. తురియ ఆత్మ ఈ నిశ్శబ్దం సమానం కనుక అక్కడ తురియ ఆత్మ ఆనంద స్వరూపం కనుక ఇక్కడ అమాత్ర అయినటువంటి ఈ నిశ్శబ్దం కూడా ఆనంద స్వరూపం కనుక శివ అద్వైత. ఎన్ని నిశ్శబ్దాలు ఉన్నాయండి? రెండు నిశ్శబ్దాల, మూడు నిశ్శబ్దాల, నాలుగు నిశ్శబ్దాల. పదాలు అనేక ఉండవచ్చు, అక్షరాలు అనేక ఉండవచ్చు, కానీ నిశ్శబ్దం ఒక్కటే. తెలుగు నిశ్శబ్దమని, కన్నడ నిశ్శబ్దమని లేదు కదా. అందుకని అద్వైత, రెండు లేనటువంటి ఏదో అది నిశ్శబ్దం అన్నారు. తర్వాత ఏవం ఓంకారం ఆత్మా ఏవ. ఈ విధంగా మనం ఏం తెలుసుకోవాలి? ఓంకారం ఆత్మా అని అర్థం. ఆత్మ అని తెలుసుకోవాలి. ఆత్మలో కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ప్రపంచం ఉన్నది. ఓంకారాల్లో కూడా అకారం ఉకారం అకారాలు ఉన్నాయి. కనుక ఓంకారం ఆత్మతో పోల్చారు. ఓంకార ఆత్మ ఏవ అన్నారు. ఆత్మ ఏవ అంటే ఎలాగైతే తురియ ఆత్మ అధిష్టానం స్థూల సూక్ష్మ కారణ శరీర ప్రపంచాలకి అధిష్టానం తురియ ఆత్మ, అదేవిధంగా ఓంకారం అనేటువంటిది అకార ఉకార మకార శబ్దాలతో కూడిన ఈ పద ప్రపంచానికి అధిష్టానం అన్నాం. ఓం అధిష్టానం అన్నా. ఎలాగైతే పాముకి ఎవరండి అధిష్టానం? తాడు. తాడు లేకుండా పాము లేదు కదా. కనుక రజ్జు అధిష్టానం, సర్పస్య అధిష్టానం రజ్జు అన్నారు. పాము కనపడాలి అంటే కనపడుతున్నది ఏంటి, దేని మీద కనపడుతుందండి? ఒక నిజమైన వస్తువు మీద లేని వస్తువు కనపడుతుంది. లేని వస్తువు కనపడుతున్నది అంటే దేని మీద కనపడుతున్నది? తాడు మీద కనపడుతుంది. కనుక తాడు అనేటువంటిది అధిష్టానం, ఆధారం. అధిష్టానం అంటే ఆధారం. రెండవ పాయింట్ ఏంటంటే ఈ యొక్క పాము లేకపోయినా తాడు ఉంటుందా లేదా? తాడు స్వతంత్రంగా ఉందా లేదా పాము ఉంటేనే ఉంటుందా? తాడు స్వతంత్రంగా ఉంటుంది, అదికి పాముకుతో సంబంధం లేదు దానికి. అవునా? తురియ ఆత్మ అధిష్టానం, ఓంకారం అధిష్టానం. అదేవిధంగా తురియ ఆత్మ అనేది ఎప్పుడూ ఉంటుంది. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు లేకుండా కూడా ఉంటుంది తురియ ఆత్మ. ఎక్కడండి ఉంటుంది అంటే నిద్రపోయేటప్పుడు ఎక్కడ ఉంటుంది? స్థూల శరీరం గుర్తుందా? సూక్ష్మ శరీరం గుర్తుందా? కారణ శరీరం గుర్తుందా? మీరు ఉన్నారా లేదా అప్పుడు? మూడు శరీరాలు గుర్తు లేకుండా ఉన్నారా లేదండి? ఎక్కడ ఉంటుందంటే అక్కడే ఉంటుంది. నేను నిద్రపోయేటప్పుడు లేనండి. నేను నిద్రపోయేటప్పుడు లేను, నీకెట్లా తెలుసు? నువ్వు నిద్రపోయేటప్పుడు నువ్వు లేవని నీకు ఎట్లా తెలుసు అన్నాడు. ఎప్పుడన్నా ఆలోచించావా? ఆలోచించాం. కనుక ఆత్మ అనేటువంటిది, తురియ ఆత్మ అనేటువంటిది అధిష్టానం. ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలు లేకుండా కూడా తురియ ఆత్మ ఉంటుంది అన్నారు. స్వతంత్రంగా ఉంటుంది. అకారం ఓంకారం మీద ఆధారపడింది, ఉకారం ఓంకారం మీద ఆధారపడింది, మకారం ఓంకారం మీద ఆధారపడింది. ఓం తర్వాత నిశ్శబ్దం ఉంది చూసారు, అమాత్ర దేని మీద ఆధారపడింది? దేని మీద ఆధారపడలేదు చూసారా. దాన్ని ఇక్కడ అధిష్టానం స్వతంత్ర అన్నాం రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఏంటంటే అది భ్రాంతి అయినప్పటికీ కూడా అవి సత్యం కాదు కదా. ఏది? త్రాటి పాము మీద త్రాడు చూస్తున్నాం. ఆ త్రాడు అయినటువంటిది సత్యమా అసత్యమా? పాము పాము సత్యమా అసత్యమా? అసత్యం. ఆ పాము అసత్యమైన పాము కనపడడానికి కూడా సత్యమైన వస్తువు కావాలా లేదా? జాగ్రత్తగా వినాలి. కల సత్యమా అసత్యం అండి? ఎండమావి నీరు కనపడుతోంది అక్కడ తార్ రోడ్డు మీద. సత్యమా అసత్యమా? అసత్యం. ఇప్పుడు ఆ ఎండమావి నీరు కనపడాలి అంటే ఆ కనపడుతున్న దానికి ఒక అధిష్టానం కావాలి, తార్ రోడ్డు. ఏది సత్యమైన తార్ రోడ్డా అసత్యమైన తార్ రోడ్డా? సత్యమైన తార్ రోడ్డు ఉన్నప్పుడే దాని మీద ఇది కనపడుతుంది. అందుకని భ్రాంతితో కూడిన ఒక వస్తువు చూడాలంటే దానికి అధిష్టానం ఒకటి కావాలి. కళ అనేది సత్యం కాకపోయినప్పటికీ కూడా భ్రాంతితో కూడినటువంటి కళని చూడాలి అంటే దానికి ఒక సత్య అధిష్టానం కావాలి. ఎవరు? వేకర్, మెలకుతో ఉన్నవాడు నిద్రలోకి జారిపోయినాడు. కళలు ఎవరికండి వచ్చేది? నాకే. ఇప్పుడు కళ సత్యమా నేను సత్యమా? నేను సత్యం. కనుక కళ కనాలి అంటే, కళ రావాలి అంటే నేను ఉండాలా లేదా? కనుక సత్యం కానటువంటి కళ రావాలంటే సత్యమైన నేను ఉండాలి. అదేవిధంగా సత్యం కానటువంటి పాము కనపడాలి అంటే సత్యమైనటువంటి తాడు కావాలి. అవునా? మూడు ఉదాహరణలు చెప్పాను చాలా. అదేవిధంగా ఈ సత్యం కానటువంటి ఈ ప్రపంచం మొత్తం కనపడడానికి జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి నామ రూపాలతో కూడినటువంటి పద పదార్థాలు, నామ నామి పద పదార్థం, ఈ పేర్లు ఈ రూపాలు ఇవన్నీ అసత్యాలు. ఈ అసత్యాలన్నీ కనపడుతున్నాయి కదండి అన్నాడు. కనపడటానికి ఒక సత్యం వస్తు ఉంది నాయన, తురియ ఆత్మ అమాత్ర చతుర్థ నిశ్శబ్దం. కనుక నీకు కనపడుతున్నవన్నీ సత్యం కావడానికి లేదు. నీకు కళ కూడా కనపడింది కదా నిన్న రాత్రి, సత్యమైందా? తారు రోడ్డు మీద నీళ్లు కనపడినాయి, సత్యమైందా? తాటి మీద పాము కనపడింది, సత్యమైందా? తురియ ఆత్మ మీద ఈ నామరూపాలన్నీ కనపడుతున్నాయి నీకు, ఈ పదాలన్నీ కూడా నువ్వు ఉచ్చరిస్తున్నావు, ఒక్కొక్క పేరు ఒక్కొక్క రూపం ఒక్కొక్క ఇది, క్లిప్పు పుష్పం వాచి మైకు ఫోను సెల్ ఫోను, ఈ ఫోన్లన్నీ రూపాలు పేర్లన్నీ నువ్వు ఉపయోగిస్తున్నంత మాత్రాన అవి సత్యం కావు. వాటన్నిటికి అధిష్టానం తురియ ఆత్మ అన్నారు. తురియ ఆత్మ సత్యం మీద అధిష్టానం మీద భ్రాంతితో కూడినటువంటి నామరూపాలన్నీ నీకు కనపడుతున్నాయి, అవి సత్యం అనుకున్నాం. ఏమండి అదంతా భ్రాంతి ఎట్లవుతుందండి? పాము అంటే భ్రాంతి, ఎండమావి నీరంటే భ్రాంతి, ఒప్పుకుంటాను. ఇంకో ఉదాహరణ చెప్పాను, కళ అంటే భ్రాంతి అన్నారు, ఒప్పుకున్నాను. మూడు కాదు ఇంకా పదిన్నో చెప్పండి ఉదాహరణలు, ఒప్పుకుంటాను. 100 ఉదాహరణలు చెప్పండి, ఒప్పుకుంటాను. ఈ ప్రపంచం అంతా మిథ్య అన్నారంటే నాకు మాత్రం నాకు అరగదు అసలు, ఆ వార్త మాత్రం నాకు అరగదన్నాడు. అప్పుడు మనం ఏం చెప్పాము ఉదాహరణ? ఇప్పుడు కుండ అనేటువంటిది ఉన్నదిరా నిజంగా? లేదు కదా. కుండ అనేది ఉన్నదా? లేదు కదా. కనపడినంత మాత్రాన ఉన్నదని చెప్పలేవు. ఉన్నది ఏమిటి? ఇక్కడ మట్టి కుండలాగా కనపడుతుంది. ఇంగ్లీష్లో పాట్ అంటారు, పాటీ అన్నారు, పాటీ క్లే అన్నారు. అంటే పాట్ రూపంలో ఉన్నటువంటి క్లే అండి. కుండ ఎక్కడ ఉన్నదండి? మనిషి రూపంలో ఉన్న తురియ ఆత్మ సత్త, నేను ఉన్నాను, నాకు ఎరుక, ఉనికి ఎరుక తురియ ఆత్మకి ఈ పేరు ఇచ్చారు. ఇప్పుడు ఏ పేరు? సత్యవ్రతానంద అని పేరు. ఎవరికి? ఉనికి ఎరుక ఉన్నటువంటి తురియ ఆత్మకే సత్యవ్రతానంద పేరు. అట్లాగే మీ పేర్లన్నీ చెప్పుకోండి, లేకపోతే అందరినీ తురియ ఆత్మ ఇక్కడరా, తురి ఆత్మ వెళ్ళంటే ఎవడు ఏ తురి కదా. అందుకని ఒక్కొక్క తురి ఆత్మకు ఒక్కొక్క పేరు. చూడండి ఎంత ఫెసిలిటీగా ఉందా లేదా. మనం ఏం చేసామంటే ఆ తురి ఆత్మకి ఇచ్చిన పేర్లను మర్చిపోయి ఆ పేర్లలో పడిపోయినాం. అద్వైత తురియ ఆత్మ ఓంకార ఆత్మ అన్నారు. చూసారా దానికి దీనికి సరిపోయింది అన్నారు. సంబిత్ సంభిషత్ అన్నారు. సంభిషతి ఆత్మనా ఆత్మానం. సంభిషతి అంటే ఇలా ఎవరైతే తెలుసుకుంటారో, ఏవం వేద ఈ విధంగా ఎవరైతే మాండోక్యోపనిషత్తులో చెప్పినట్లుగా సోమవారం సోమవారం క్లాస్కి వచ్చి తెలుసుకుంటారో, యహ ఏవం వేద, యహ అంటే ఎవరైతే, ఏవం ఈ విధంగా ఉదాహరణ మీద ఉదాహరణలు చెప్పి అర్థం చేసుకుంటారో వాళ్ళు. ఆత్మనా ఆత్మానం సంవిశతి, ఆత్మనా ఆ యొక్క జ్ఞానం చేత, మనస్సులో ఉన్న జ్ఞానం చేత. ఆత్మనా మీన్స్ వాళ్ళ యొక్క మనస్సు ద్వారా. ఇలా శ్రద్ధగా విని ధ్యానం చేసి ఓంకార అకార ఉకార మకారాల మీద ఆ పాదాలని, మూడు పాదాలని, ఇక్కడ మూడు అక్షరాలని తెలుసుకొని వాటికి వీటికి సామ్యం ఉందని తెలుసుకొని బాగా అర్థం చేసుకొని వాళ్ళు ఆత్మన అటువంటి మనసుతో ఆత్మానం సంవిశతి, వాళ్ళు ఆత్మయందు ఉంటారు. ఇప్పుడు నేను ఆత్మని అని తెలుసుకొని ఉంటారు. సంవిశతి అంటే ఏమిటి? వారు ఆత్మగానే ఉంటారు ఇప్పుడు అని అర్థం. అంటే లయం పొందినట్లుగా ఆత్మగానే ఉంటారు. నేను ఇప్పుడు ఎవరిని? నేను తురియ ఆత్మని అని అందరికీ చెప్పకండి, మీకు మీరు చెప్పుకుంటే చాలు. నేను తురియ ఆత్మని, ఈ నామరూపం చేత పిలువబడుతున్నాను. దీనికి ఒక రూపం ఉంది కనుక దీనికి ఒక పేరు ఇచ్చారు. ఇది ఉండాలి అంటే ఈ పేరు, ఈ రూపం, దీనికి అధిష్టానం నేను తురియ ఆత్మని. నేను లేకుండా ఇది ఉండలేదు. అదే సమయంలో నేను ఉంటాను, ఇది లేకపోయినా కూడా ఇది పోతుంది. నేను అన్ని శరీరాల్లో ఉన్నాను, అన్ని శరీరాలు నాలో ఉన్నాయి. మస్థాని సర్వభూతాని నచమస్థాని భారత అని. చాలా దూరం ట్రావెల్ చేయాలి, తెలుసుకుంటున్నాం అంతే. ఇప్పుడు బాగా మననం చేయాలి. ఆత్మన ఆత్మానం అంటే తన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఇంతకాలంగా దాని పాము 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 అని చెప్పి భ్రాంతిలో పడ్డాడు. లైట్ వేసాగానే ఏమైంది? లైట్ వేయగానే పాము పోయిందండి. ఎక్కడికి పోయిందయ్యా అన్న? పాము ఎక్కడికి పోయిందండి? ఇట్లా చూపిస్తే పోయింది అంటే పాము ఉన్నంత ఒప్పుకున్నట్లే. చూసారా ఎంత తేలిక చెప్పేస్తాం? లైట్ వేయగానే పాము పోయిందండి అంటారు. చూడండి, ఆ పాము పోయింది అనే మాట కరెక్టా? పాము లేదని తెలుసుకున్నాం. చూసారా, ఆలోచించకుండా టక్కున మాట్లాడేస్తాం. పాము పోయి ఉంటే కదా పోవడానికి, ఉంటే కదండి పోవడానికి. కనుక పాము లేదని తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ ప్రపంచం పేర్లు, ఊర్లు, అబ్బాయి, అమ్మాయి ఇవన్నీ మాట్లాడుతున్నారు చూసారా. అవన్నీ కూడా పోతాయి అన్నాను అనుకోండి, సంవిశతి ఆత్మలో కలిసిపోతాయి అంటే ఏమిటి అర్థం? లేవు అని తెలుసుకుంటారు. నిజంగా లేవు అని తెలుసుకుంటారు. అవి ఊరికే పేర్లు, నామ రూపాలే కానీ సత్యం కాదు. అవి సత్యము కాదు. అది సంవిశతి ఆత్మన ఆత్మానం శుద్ధమైన మనస్సు ద్వారా తెలుసుకుంటాడు. మంత్రం అయిందండి, ఇంకా పూర్తి కాలే దానికి. ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు దానికి కారికలు రాస్తున్నారు ఈ మంత్రానికి. మంద అధికారులకి, మధ్యమ అధికారులకి ఉపాసన కావాలి. ఉత్తమ అధికారులకు మాత్రమే ఇది వెంటనే అర్థమవుతుంది. కానీ సాధారణంగా సగుణ రూపంలో అపరం బ్రహ్మ పరం బ్రహ్మ అని మంద మధ్యమ అధికారులకు ఉపాసన చెప్తున్నారు. ఇప్పుడు చెప్పే ముందు మరొక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. నిశ్శబ్దం రెండు రకాలు. ఇప్పుడు మనం మాట్లాడే నిశ్శబ్దం అమాత్ర అగతి చతుర్థ అమాత్ర. ఇందా చెప్పాం కదా నిశ్శబ్దం అని. ఏ నిశ్శబ్దం? ఈ నిశ్శబ్దం, నిశ్శబ్దం అనేటువంటిది రెండు రకాలు. వాచ్యార్థం, లక్ష్యార్థం. వాచ్యార్థం అంటే ఏమిటి? నిశ్శబ్దం. ఇప్పుడు నేను మాట్లాడలేదు, సైలెన్స్గా ఉన్నాను, ఇది కూడా నిశ్శబ్దమే. ఇది వ్యావహారిక నిశ్శబ్దం, వ్యావహారిక నిశ్శబ్దం. వరల్డ్లీ సైలెన్స్ అండి, స్మాల్ ఎస్, స్మాల్ ఎస్ ఈ నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దానికి సంస్కృతంలో చెప్పాలంటే అబ్సెన్స్ ఆఫ్ సౌండ్. ఇంగ్లీష్లో నిశ్శబ్దం అంటే ఏమిటండి? ఇంగ్లీష్లో అబ్సెన్స్ ఆఫ్ సౌండ్, శబ్దం లేకపోవడమే కదా. శబ్ద అభావ నిశ్శబ్ద అన్నారు. నిశ్శబ్దం అంటే శబ్దం లేకుండా ఉండడం. శబ్ద అభావం, అభావం అంటే లేకపోవడం. నేను మాట్లాడకుండా ఉన్నాను అనుకోండి, శబ్ద అభావం. ఇది అబ్సెన్స్ ఆఫ్ సౌండ్, దీనికి నిశ్శబ్దం అని పేరు. లక్ష్యార్థ నిశ్శబ్దం అంటే ఏమిటి అంటే తురియ ఆత్మ, తురియ ఆత్మ అది క్యాపిటల్ ఎస్, సైలెన్స్లో క్యాపిటల్ ఎస్. తురియ ఆత్మ నిశ్శబ్దం అంటే శబ్ద అభావం అని కాదు, అంటే శబ్దం లేకుండా ఉండడం అని కాదు. ఇందాక నిశ్శబ్దం నిశ్శబ్దం ఉంటుంటే మీరు అందరూ తల ఆడిస్తున్నారు. అంటే శబ్దం లేకపోవడం వల్ల వచ్చే నిశ్శబ్దం కాదు తురియ ఆత్మ అంటే. అర్థమైందా? ఇందాక నిశ్శబ్దం అంటే ఏం చెప్పారు? ఓం సైలెన్స్, శబ్ద అభావం. అది నిశ్శబ్దం వాచ్యార్థం, ప్రైమరీ మీనింగ్, స్మాల్ ఎస్. ఇప్పుడు మనం చెప్పే తురియ ఆత్మ అమాత్ర నిశ్శబ్దం అనేటువంటిది శబ్ద అభావం కాదు, ఇంప్లైడ్ మీనింగ్ ఉంది దానికి. లక్ష్యార్థం చెప్పాలి, వేరే అర్థం ఉంది దానికి. ఏమిటండి ఆ అర్థం అన్నారు? నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అన్న నిశ్శబ్దం శబ్దం లేకుండా ఉండడం వల్ల ఉండే నిశ్శబ్దం కాదు నాయన. ఆ నిశ్శబ్దం అనేది అన్ని శబ్దాలను తెలుసుకునేటటువంటి నిశ్శబ్దం. అంటే చైతన్యం బ్రహ్మ అన్నారు. ఎలా తెలుసుకోవాలి దాన్ని అంటే, ఉదాహరణకి పంచదశిలో నాటక దీపక ప్రకరణంలో చెప్తారు విద్యారణ్యుల వారు. ఏమనంటే కథ, ఒక కథ చెప్తాం. ఒక స్టేజ్ ఉందండి ఇప్పుడు, అక్కడ రంగస్థలం అంటారు చూసారా, డ్రామాలు వేసేవి, డాన్స్ వేసేవి రంగస్థలం, స్టేజ్ ఉన్నదా? ఇదే ఒక స్టేజ్ అనుకోండి. ఇప్పుడు ఒక స్టేజ్ ఉన్నది, ఆ స్టేజ్ మీద ఒక నర్తకి వచ్చి డాన్స్ చేస్తున్నది. డాన్స్ చేసేటప్పుడు లైట్ ఉంటుంది కదా, ఫోకస్ లైట్స్, ఫెడ్ లైట్స్, డిస్కో లైట్స్, అన్ని లైట్స్ పెడతారు, రంగులు రంగులు లైట్లు పెడతారు. ఆ స్టేజ్ మీద నర్తకి ఆడుతూ ఉంటుంది, రకరకాల భంగిమలు చూపిస్తూ ఉంటుంది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది, డాన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ ఉంటుందా లేదా? లైట్ ఉంటుంది, స్టేజ్ ఉంటుంది, కానీ ఎటువంటి డాన్స్ లేదు అందులో, ఎవరూ లేరు దాని మీద, నిర్మానుష్యంగా ఉంటుంది స్టేజ్. అదేవిధంగా ఉదాహరణ అర్థమైందా? మన మనస్సు స్టేజ్ లాంటిది, మన ఆలోచనలు నర్తకి లాంటివి. ఎంతమంది డాన్స్ చేసేవాళ్ళు వస్తారు చూసారా, రకరకాల వేషాలు వేసుకొని వస్తారు, గిడిగిడిగిడిగిని వస్తారు, డాన్స్ చేసి జంప్ చేస్తూ వెళ్తారు స్టేజ్ మీద. వాళ్ళు రావడానికి ముందు లైట్ ఉంది, వాళ్ళు వెళ్ళిన తర్వాత లైట్ ఉంటుంది, స్టేజ్ అలాగే ఉంటుంది. మన ఆలోచనలు కూడా ఆ డాన్సర్స్తో సమానం. ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క డాన్సర్. కొందరు నవ్వే డాన్సర్లు, కొంచెం కామెడీ డాన్సింగ్, ట్రాజడీ, నవరసాలు ఉన్నాయి కదా, హాస్య, రౌద్ర, శృంగార, కరుణ, రకరకాల రసాలు. మన థాట్స్ కూడా అంతే, నవరసాలతో కూడినటువంటి ఆలోచనలన్నీ వస్తాయి, వచ్చి కాసేపు డాన్స్ చేస్తాయి. ఎక్కడ, ఏ స్టేజ్ మీద? మనస్సు అనే స్టేజ్ మీద. ఈ మనస్సు అనే స్టేజ్ మీద ఆలోచనలు అనేవన్నీ కూడా డాన్స్ చేసేటప్పుడు వీటన్నిటినీ ఉన్నాయని తెలియజేసేవాడు ఎవరు అంటే తురియ ఆత్మ లైట్. ఆ లైట్ ఉండడం వల్లనే కదండి మీకు స్టేజీ కనపడింది, డాన్సర్ కనపడ్డారు, డాన్సర్స్ అందరినీ చూశారు. లైట్ లేకపోతే చూడగలరా? అందుకనే తురియ ఆత్మ అనేటువంటి లైట్ వల్లనే ఈ యొక్క ఆలోచనల నర్తకీలందరి నర్తకీ మణులు, ఏ మణులు? నర్తకీ మణులు, ఇమోషన్స్. ఈచ్ ఇమోషన్ ఈజ్ వన్ డాన్సర్. కాసేపు కంపాషన్ మనకి చాలామంది మీద, ఎంత కంపాషనేట్ అండి అన్నాడు. అంతసేపట్లోనే రౌద్రం, అంతసేపట్లోనే క్షమాగుణం, ప్రేమ, ద్వేషం, రాగ, ఇమోషన్స్ అన్నీ కూడా మనసులో వస్తూ ఉంటాయి. అది వస్తున్నది, ఇది వస్తున్నది అని చెప్పి మనస్సులు అనే స్టేజ్ మీద తెలియజేసేవాడు ఎవరంటే నిశ్శబ్దం తురియ ఆత్మ. అది నిశ్శబ్దం అంటే అక్కడ అంటే ఆలోచనలు, ఆలోచనలు వస్తున్నాయని తెలియజేసేవాడు, ఆలోచనలు పోస్తున్నాయని చెప్పి రివీల్ చేసేవాడు, ప్రకాశింపజేసేవాడు ఎవరో వాడే నిశ్శబ్ద తురియ ఆత్మ అన్న. అది నిశ్శబ్దం అంటే ఇక్కడ అర్థం. అంతేగాని శబ్ద అభావం కాదు. అంటే ఆలోచన నర్తకీమణులు ఉన్నప్పటికీ లేనప్పటికీ, ఉన్నప్పుడు ఉన్నట్లుగా ప్రకాశింపజేస్తున్నాడు లైట్, లేనప్పుడు లేనట్లుగా ప్రకాశింపజేస్తున్నాడు. ఎవరు? లైట్ చేస్తున్నది. అదేవిధంగా తురియ నిశ్శబ్దం అనే తురియ ఆత్మ శబ్దాలు ఉన్నాయని తెలియజేస్తుంది, నిశ్శబ్దం అని కూడా తెలియజేస్తున్నది. ఇప్పుడు నేను సైలెన్స్, ఆ శబ్దం ఎవరండి తెలుసుకున్నది? ఐది కాన్షియస్నెస్. సైలెన్స్ని ఎవరు తెలుసుకున్నది? ఐది కాన్షియస్నెస్. నాకు తెలుసు ఏం చెప్పండి. ఇప్పుడు స్వామిని శబ్దం చేశారని తెలుసు, ఇప్పుడేం తెలిసింది? ఎవరికండి తెలిసింది? సో శబ్దాన్ని తెలుసుకున్నవాడు, శబ్దము లేదని తెలుసుకునేవాడు, వాడు అభావమా? వాడు లేకుండా ఉన్నారా? ఆ కాన్షియస్నెస్ ఉన్నది. కనుక శబ్దం ఉన్నప్పుడు, శబ్దం లేనప్పుడు, ఉన్నదని శబ్దం ఉన్నదని తెలుసుకుంటాడు, లేనప్పుడు లేదని తెలుసుకునేవాడు, అది నిశ్శబ్దం. అక్కడ అది నిశ్శబ్దం అంటే అర్థం. ఎందుకు నిశ్శబ్దం అని పేరు పెట్టామంటే ఆ నిశ్శబ్దంలో పేర్లు లేవు, రూపాలు లేవు. జ్ఞానంలో ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు నామరూపాలన్నీ మిథ్యా అవ్వడం వల్ల అది నిశ్శబ్దంతో సమానం. ఇది పెద్ద థీసిస్. సరే, ఈ ఒకవేళ ఈ నిశ్శబ్దం శబ్దాలు లేకపోవడమే తురి ఆత్మ అన్నారనుకోండి, శబ్దం లేకపోవడమే తురి ఆత్మ అంటే శబ్దం లేకపోవడం ఏం చెప్పాం? నిశ్శబ్దం అన్నాం, శబ్దం లేకపోవడం. అప్పుడు తురి ఆత్మ కూడా లేకుండా పోతుంది. చూసారా ప్రాబ్లం? నిశ్శబ్దం అంటే శబ్ద అభావం అండి, శబ్దం లేదన్నాం. ఒకవేళ ఈ నిశ్శబ్దమే తురి ఆత్మ అన్నారనుకోండి, సపోజ్ నేను చెప్పలేదు అనుకోండి ఇంతసేపు, ఈ నిశ్శబ్దమే తురి ఆత్మ, నిశ్శబ్దం పోయి మళ్ళీ శబ్దం వస్తుంది కదా తర్వాత. నిశ్శబ్దం పోతే కథేమ తర్వాత శబ్దం వస్తుంది కదండి. అప్పుడు ఆ నిశ్శబ్దం పోయినప్పుడు తురి ఆత్మ కూడా పోతుంది. అప్పుడు మన తురి ఆత్మ పోయే ఆత్మ, వచ్చే ఆత్మ? పోయేది కాదు, వచ్చేది కాదు, ఎప్పుడు ఉండేది. కనుక ఆ నిశ్శబ్దంతో తురి ఆత్మని పోల్చకూడదు, పోల్చకూడదు. ఇప్పుడు మన నిశ్శబ్దం ఏమిటంటే నిశ్శబ్దాన్ని తెలియజేసేది, శబ్దాన్ని తెలియజేసేది, అది తురి ఆత్మ, అది లక్ష్యార్థ నిశ్శబ్దం అని తెలుసుకోవాలి. అందుకని ఈ నిశ్శబ్దం, ఈ నిశ్శబ్దం శబ్దానికి వ్యతిరేకం. ఇది శబ్దం వస్తే పోతుంది నిశ్శబ్దం. ఏ నిశ్శబ్దం? మనం మాట్లాడామనుకోండి, మన సైలెన్స్ పోతుంది. మన సైలెన్స్గా ఉంటే శబ్దం పోతుంది. అందుకని వాచ్యార్థ నిశ్శబ్దం వచ్చిపోయేది. అర్థమైందా? ఇప్పుడు మన శబ్ద అభావం అని చెప్తున్నది ఇప్పుడు వచ్చింది, అది మళ్ళీ నేను మాట్లాడంగానే పోయింది. కనుక అది నిశ్శబ్ద శబ్దానికి వ్యతిరేకం, ఇది నిశ్శబ్దం. కానీ మన తురి ఆత్మ ఆ నిశ్శబ్దానికి వ్యతిరేకి కాదు, ఆ నిశ్శబ్దాన్ని తెలుసుకుంటున్నది, శబ్దాన్ని తెలుసుకుంటున్నది. శబ్దం ఉన్నదని తెలుసుకున్నది, నిశ్శబ్దం ఉన్నదని తెలుసుకునేటప్పుడు కూడా రెండప్పుడు ఉన్నది ఏమిటది? తురి ఆత్మ. ఇప్పుడు మీరు నేను నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు తెలుసుకుంటున్నారా లేదా? నేను శబ్దంగా మాట్లాడేటప్పుడు అది ఆ నిశ్శబ్దం, అది తురి ఆత్మ. అంతేగాని శబ్దం లేకపోవడం అనే అది నిశ్శబ్దం కాదు, ఆత్మ అంటే. ఇప్పుడు ఈ నిశ్శబ్దం స్మాల్ ఎస్ అన్నాం, ఆ నిశ్శబ్దానికి ఏం రాయాలి? క్యాపిటల్ ఎస్. ఇప్పుడు నిశ్శబ్దం అంటే అర్థమైందా? నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతే అర్థమవుతుంది. అందుకని నిశ్శబ్దంగా ఉండరా, కాసేపు మనసులో ఆలోచనలన్నీ పక్కన పెట్టు, లైట్ సంగతి తెలుస్తుంది నీకంటే. మనం డాన్స్ చూస్తాం కానీ లైట్లు ఎవరండి గమనిస్తున్నారు? డ్రెస్ బాగుంది, ఆర్నమెంట్స్ బాగున్నాయి, అవి ఇవి అంటాం కానీ పాపం లైట్ ఉన్నదని ఎవరన్నా గమనిస్తున్నామా? నిశ్శబ్దాన్ని తెలుసుకునేటటువంటి తురి ఆత్మ, శబ్దాన్ని తెలుసుకునేటటువంటి తురి ఆత్మ అనే సంగతి గుర్తులేదు కదా, మన శబ్దంలో పడిపోయినాం. అందుకని కాసేపు నిదానంగా ధ్యానం చెయ్యి, సైలెన్స్గా ఉంటే ఆత్మ ఆత్మన ఆత్మానం సంవిశది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.